विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्
స్వరగురుం గురు శబ్దమునకు తండ్రి అని కూడా అర్థం. అందువల్ల దేవతలందరికీ తండ్రివి, మహానుభావులందరికీ గురుడివి. అటువంటి నీకు నమస్కారం. జగత్తుకి మూలకారకుడివి నువ్వు, లేకపోతే ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ చరాచర జగత్తంతా నీ సంకల్పమాత్రంతో పుట్టింది. నువ్వు అంటే పుడతాయి, ఆ అంటే నశించిపోతాయి. అటువంటి నీకు నమస్కారం. మెడలో పాములు, భుజాలకి పాములు, చేతులకి కంకణాలుగా పాములు, కాళ్ళకి గజ్జలుగా పాములు, నడుముకి వడ్డాణంగా పాము, యజ్ఞోపవేతంగా పాము, అన్నీ సర్పాలే. సర్పాలను ఆభరణాలుగా పెట్టుకునే నీ గురించి నమస్కారం. ఆయన మృగధరుడు, ఓ చేతిలో జింకని ధరిస్తాడు. మృగము అంటే జింక. ఎప్పుడు చూశారుగా విశ్వమూర్తి చేతిలో కనపడుతుంది సారంగం, జింక, జింకని ధరిస్తాడు. పశూనాం పతిం, పశువులకి అధిపతి. మనందరం పశువులమే, ఎందుకంటే మనకి ఏం చెయ్యాలో తెలియదు కనుక. ఏం చెయ్యాలో తెలియదని ఎందుకు చెబుతున్నామంటే, బట్టలో పొరపాటున మట్టి చేరితే అప్పుడేం చేస్తున్నాం మనం? ఇవాళ కట్టాం, రేపు ఆ బట్టను ఏం చేస్తున్నాం? సబ్బు పెట్టి బండ మీద బాగా బాదేవారు పూర్వం. ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చి అది కూడా లోపల ఉతుకుతోంది, తెలియదు కానీ. అది ఇంకా ఎక్కువ ఉతుకుడు, అది తెలియదు కానీ. మనకి బట్టని బాగా బాదితే శుభ్రం అవుతుంది. ఈయన పశూనాంపతి ఎందుకయ్యాడంటే, పశువుల్లాంటి మనల్ని దెప్పి ధర్మం చెప్పి గురువు ఎలా అయితే అప్పుడప్పుడు మీలో ఉన్న అహంకారం పోవడానికి దారిలో పెట్టడానికి ఇది తప్పు అని తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మేము తిడుతున్నట్టే ఒక విధంగా, మీరు మంచివాళ్ళు కనుక ఇది మన కోసం చెప్పాడని వింటున్నారు, మాకు మాత్రమే బుద్ధి చెబుతావు అనకుండా. కాబట్టి పశువులుగా ఉన్నవారందరినీ ఆ పశుత్వాన్ని తొలగించి బట్ట ఉతికి చాకలి శుభ్రం పరిచి మనకి ఇచ్చినట్టుగా ఇస్తున్నాడు కనుక ఆయన పశుపతి అయ్యాడు అని శంకరాచార్యులు వారు చెప్పారు. మనలో మైలబట్ట వంటి బుద్ధి ఉంది. ఈ బుద్ధిని తొలగించి పశుప్రాయులమై విహరిస్తున్న మనల్ని అదుపులో పెడుతున్నాడు కనుక పశుపతి అయ్యాడు. లేకపోతే ఆయన మనలాగా పశువు అయిపోతాడట. మనం పశువులం, ఈ పశువులని పాలించేవాడు ఆయన, వీటికి అధిపతి ఆయన. ఇక మూడు కళ్ళు ఉన్నాయి. సూర్య శశాంకవన్నీ నయనం, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను, ఈ మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటాడు నిరంతరం. ముకుంద ప్రియం, విష్ణువుకి ప్రీతిపాత్రుడు ఆయన. ఇంకా భక్తులు ఆయననే ఆశ్రయించుకుంటారు. భక్తులందరికీ చివరికి విశ్రాంతి అక్కడే, ఇంకెక్కడా విశ్రాంతి లేదు. నిజమైన రిటైరింగ్ రూమ్స్ ఆయనే. అసలు ఏసీ కదా అది, పేరుకి ఏసీ తప్ప అందులో ఏమి ఉండదు మన దగ్గర అయితే. కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎంత హాయి, ఎంత ఆనందం, ఎంత సుఖం. అందుకని భక్తజనులకు ఆయన ఆశ్రయమవుతాడు. అటువంటి వాణ్ణి శివుణ్ణి శంకరుణ్ణి ధ్యానిస్తున్నాను, మంగళస్వరూపుణ్ణి, ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చేవాణ్ణి. శం కరోతీతి శంకర, శం అంటే సుఖం, ఆనందం, జ్ఞానముతో కూడిన ఆనందమే మళ్ళీ శం అని పిలువబడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియక శం అంటే ఆనందము అంటే ఏదైనా ఆనందం అనుకుంటారు. అన్నం తినడం వల్ల వచ్చే ఆనందాన్ని శం అనరు. జ్ఞానమును పొందడం వల్ల మానవుడికి కలిగే బ్రహ్మానందమును మాత్రమే శం అనాలి. అందుకని ఇతి శం అని ఆఖరి ఉపనిషత్తులు చెప్పడానికి గల రహస్యం అది. ఈ ఉపనిషత్తు వినడం వల్ల నీకు జ్ఞానం కలిగింది, ఆ జ్ఞానమే నీ రూపం, అందుకని జ్ఞానానందమయుడివి నువ్వు. అటువంటి వాడు మాత్రమే శంకరుడు. అటువంటి నీకు నమస్కరిస్తున్నానడగానే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం చెప్పమంటావు? మొదలున్న రూపు పోయను తుదికిటు మిగిలితిని నేను. తండ్రి, ఇది వరకు ఉన్న రూపం పోయింది, ఇప్పుడున్న రూపం చూసావు కదా, సాష్టాంగ పడిపోయాను, లేవడానికి లేదు, ఇంకోవైపుకి వెళ్ళడానికి లేదు. అగస్త్యుడికి కోపం వస్తే ప్రమాదం, మేరువుతో పోటీకి వెళ్ళి మేరువుని జయించలేసరి కదా, ఉన్న కీర్తి పోయింది, ధనం పోయింది, అన్నీ పోయాయి. రాజుగారి కీర్తి పోవడం అంటే ఆయన ఆకారం పోవడమే, ఆయనకున్న పరువు పోవడమే. నేను వింధ్యపర్వతరాజుని ఇలా అయిపోయాను, వంజగరువోదయుణ్ణి ఇప్పుడు ప్రస్తుతం ఇలా అయిపోయాను అనగానే అప్పుడు శివుడు ఇంతకీ నీకేం కావాలన్నాడు. ఈ ప్రపంచంలో ఒక్క మేరువుకి మాత్రమే పేరు రావడానికి గల కొన్ని కారణాలున్నాయి, నాకు ఇంకా గొప్ప పేరు రావాలి, భవిష్యత్తులో యాత్రకొచ్చే ప్రతి వ్యక్తి నన్ను దర్శించాలి. అందులో మహాకాళేశ్వరుడివి నీకు దగ్గరలో ఉన్నాను, నాకు కొండలు చాలా ఉన్నాయి, ఈ కొండల్లో ఈ ప్రాంతంలో మధ్యలో నర్మద ప్రవహిస్తోంది, ఒక కొండ మీద ప్రణవస్వరూపుడివై మరొక పక్కన జ్యోతిర్లింగ స్వరూపుడివై ఇక్కడ అవతరించు స్వయంభూలింగంగా, నిన్ను నేను పూజిస్తాను, నా కొండ మీద రెండు రూపాలతోనూ ఉంటావు కనుక నిన్ను పూజించడానికి భక్తులు వచ్చినప్పుడల్లా వాళ్ళ పాదాలు నా నెత్తి మీద పడి నా పాపాలు పోతాయి, వారి పాపాలు నేను పుచ్చుకుని వారిని నేను అనుగ్రహిస్తాను, నన్ను వాళ్ళు అనుగ్రహిస్తారు. భక్తులు అడుగు పెడితే ఆయనకి ఆనందం అంట, ఆయన దగ్గరికి పెడితే మనకు ఆనందం, ఇది పరస్పర ఆనందం. ఆయన కోరిక గొప్పదండోయ్, భక్తులు అడుగు పెడితే నేను పవిత్రునవుతాను, వాళ్ళు నా మీద అడుగుపెట్టి వాళ్ళు పవిత్రులు అవుతారు, వాళ్ళ పాపాలు నేను పోగొడతాను, నా పాపాలు వాళ్ళు పోగొట్టాలి. అందరూ ఏమంటారు ఎప్పటి నుంచి, ఆహా ఓంకార జ్యోతిర్లింగాన్ని చూసి వచ్చామంటారు. ఈ రకంగా రోజు వింధ్యపర్వతాన్ని తలుచుకోవాలి, వింధ్యపర్వతం దగ్గరికి జనం రావాలి, క్యూల్లో రావాలి, బస్సుల్లో రావాలి. ఇంకేముంది, 2014 అయితే సద్గురువు ప్రణవపీఠాధిపతులు అయితే 175 మందిని తీసుకురావాలి, వాళ్ళందరూ నన్ను చూచి పవిత్రులు అవ్వాలి, వాళ్ళని నేను పవిత్రులు చెయ్యాలి. ఈ రకంగా నా చరిత్ర పురాణంలో ప్రసిద్ధికి ఎక్కాలి. ఇక్కడ నువ్వు రెండు రకాలుగా లింగ రూపంలో వెలసి నన్ను ఆనంద పెట్టమనగానే తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. ఆ క్షణమే ఆయన ఓం అనే ప్రణవనాదం, అది ఓంకారం నాదం, ఓం అన్న ప్రణవమన్న ఒకటి, ఆ నాదంతో ఒక కొండ మీద ఓంకారేశ్వరుడయ్యాడు. రెండో వైపు ఈశ్వరుడు అమరేశ్వరుడయ్యాడు. మొదట్లో దానికి అమలేశ్వరుడు అని పేరు, మలము అంటే దోషం, మలం లేకపోతే అమలం నిర్మలం అని పిలువబడుతుంది. అమల ఈశ్వరుడు, ఏ దోషము లేని ఈశ్వరుడు. ఈశ్వరుడు దోషం ఉంటుందా అంటే ఈశ్వరుడులో దోషం కాదు, ఆ మనుషుల వల్ల ఒక్కోసారి ఈశ్వరుడికి కూడా అపకీర్తి రావచ్చట, పాపాత్మల వల్ల, రావణాసురుడు లాంటి వల్ల అప్పుడప్పుడు శివుడికి కూడా ఇబ్బంది వచ్చేది. కానీ ఆయనలో ఏ దోషము లేకుండా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈ వింధ్యమ, నా జ్యోతిర్లింగం ఒకప్పుడు ఆవిర్భవించినప్పుడు అందులో ఉన్న జ్యోతిష్లో కొంత భాగాన్ని, ఒక కళని సౌరాష్ట్రంలో సోమనాథలింగంలో పెట్టాను, రెండవ కళని శ్రీశైల మల్లికార్జున లింగంలో నిక్షిప్తం చేశాను, మూడవ కళని మహాకాళేశ్వర లింగంలో పెట్టాను, ఇప్పుడు నాలుగవ కళని అంటే మోక్షమిచ్చే కళని ఈ అమలేశ్వర లింగంలో పెడుతున్నాను. ఇది నిజమైన జ్యోతిర్లింగం, ఇక్కడికి వచ్చి ముట్టుకున్నవాడికి మోక్షం వచ్చి తీరుతుంది అని దానిలో కళని పెట్టాడు. అప్పుడు దేవతలు సురగురువు బృహస్పతితో కలిసి వచ్చి అభిషేకించారు నర్మదా జలాలతో. వింధ్యపర్వతాన్ని కూర్చోబెట్టి బృహస్పతి సంకల్పం చెప్పాడు. సహజంగా గుళ్ళు అభిషేకాలకు వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు, లేదా అక్కడ కుదరపోతే ఎలాంటి చోటైనా సంకల్పం చెప్పుకుని అభిషేకం చేయాలి, అందరూ గుళ్ళో కుదరదు కదా. అందుకే మనం రేపు రాత్రి ఇక్కడ చేసుకోవడానికి గల కారణం అది, ఇంత ప్రశాంతంగా అక్కడ చేసుకోలేం కనుక ఇక్కడ ఎక్కడ చేసినా ఆయనకి చేసినట్టే కనుక. అక్కడ ఆ రోజుల్లో కొత్తగా ప్రతిష్ఠించిన కాలం, పైగా జనం లేని రోజులు, అందుకని వింధ్యపర్వతాన్ని యజమానిగా కూర్చోబెట్టి ఆచమ్య అని ఆచమనం చేయించింది దేవగురువు బృహస్పతి అంగిరగోత్రుడు, వాడు నాన్నగారు అంగిరసుడు కనుక అంగిరసగోత్రం అంటారు దాన్ని. భక్తితో అభిషేకం చేశాడు వింధ్యపర్వతం. దేవతలు కూడా అభిషేకం చేశారు తదనంతరం. ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు, తక్కిన దేవతలు ఆకాశగంగ మందాకినిని తీసుకొచ్చారు, స్వర్గలోకం నుంచి మందాకిని జలం తెచ్చారు. ఇంకా ఆవు పాలతో అభిషేకం చేయడానికి వాళ్ళకు లోటు ఏంటండి, కామధేనువు ఉంది. కామధేనువుని తీసుకొచ్చి నిలబెట్టేశారు లింగం పైన, రెండు కాళ్ళు అటు రెండు కాళ్ళు ఇటు, మధ్యలో పొదుగు పెట్టింది. ఎవరూ పెతకక్కర్లా, సుయ్యి సుయ్యి అని పల్లెటూళ్ళలో టపాయాలా పెట్టుకుని రెండు కాళ్ళ మధ్యలో వాడు తపాలా అంటారు ఏమిటో మరి, దాన్ని ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కర్మ తబలాలాగా అదో గిన్నె పెట్టుకుని అలా సుయ్యి సుయ్యి అని పెతుకుతారనమాట. ఆ పెతకడంలో ఆరితేరినవాడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడుగా మన బ్రహ్మగారు, ఆయనకి గోదానం నేను ఒకడిని బాకీ ఉన్నాను, చేద్దామంటే ఆకివీడైనా నేను కలిసి చేయాలని ఆగాము, ఆయన కనపట్టలేదు, నేను ఒక్కడైనా చేసుకోకపోతే మళ్ళీ మాఘమాసం వచ్చేస్తుంది. ఆయన మంచి గోశాల రక్షణ పీఠం తరపున ఆయన దగ్గరే పెట్టా, ఎన్ని చక్కగా చేస్తారా. పెదపూడి వెళ్ళినప్పుడు మా శిష్యుని చూడండి, బ్రహ్మగారు కశ్యప బ్రహ్మగారి దగ్గరికి వెళితే గోరక్షణ అంటే ఎంత బాగా చేయాలి, అది పాలిచ్చినా ఇవ్వకపోయినా. ఒట్టిపోయిన గోవులు నమ్ముతారు పాపాత్ములు, కానీ అక్కడికి వెడితే మాత్రమే మనకు ఆవులు కనపడతాయి. ఈ మధ్యనే ఆవుల కోసం స్థలం కూడా కొన్నాడు ఆ చిరంజీవి, మంచి గడ్డి గిడ్డి వేసి పౌరోహిత్యంలో సంపాదించిన డబ్బు సగం దాని గడ్డికే వెళ్ళిపోతుంది అనమాట. అలా ఉండాలి, కొంతమంది అయినా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. గోరక్షణ వల్ల వచ్చే పుణ్యం ఈ సృష్టిలో ఇంక దేని వల్ల రాదు గుర్తుపెట్టుకోండి. మీకు దొరికినప్పుడల్లా గో సంరక్షణ చేయండి. అందరం ఎలాగో చేయలేము, చేసేవాడికి చేయూతలు ఇస్తే యథాశక్తిగా మనం విరాళాలు ఇస్తే వాళ్ళు ఇంకా పోషిస్తారు. గో సంరక్షణ చేసేవాడు ఇప్పుడు నేను గోశాల చెయ్యాలంటే నాకు పెద్ద కష్టం, వాళ్ళకి ఇచ్చామనుకోండి చేసేవాళ్ళకి ఎంత సంతోషిస్తారు, ఎంత బాగా చేస్తారు, ఇంకో 10 ఆవులను పెంచుతారు, లోక శ్రేయస్సు అవుతుంది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం అని కాశీఖండంలో స్కాంద పురాణంలో స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలతోటి. దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు కదా వింధ్యపర్వతం లేచిపోయింది రక్షించమని. అప్పుడు ఆయన చెప్పింది వీళ్ళందరికీ రక్షణ ఇవ్వకుండా ముందే ఉన్నాడో తెలుసా, ఆవు చాలా గొప్పది, ఆవుని పూజిస్తే నా పక్కన కూర్చోవచ్చు ఎవరన్నా, ఆవుని పూజించిన వాళ్ళకే బ్రహ్మలోకంలో నివాసం అన్నాడు ఆయన. ఆవు పేడ యమునా నది, గోవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవులో మూడు నదులు ఉన్నాయి, దాని పేడ యమున, దాని మూత్రం నర్మద, దాని పాలు గంగా. కిం పవిత్రమతఃపరం, అందుకే ఆవు కంటే గొప్ప పవిత్రమైన వస్తువు ఎక్కడుంది, అన్ని జంతువుల్లోకి మహాపవిత్రమైన జంతువు ఏదైనా ఉన్నది అంటే అది గోవు మాత్రమే, గోవుని మించింది లేదు. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్టంతి హవిరేకత్ర తిష్టతి అని అక్కడే బ్రహ్మగారు చెప్పాడు. పూర్వం ఒక్క బ్రాహ్మణులు మాత్రమే ఉండేవారు, అప్పుడు లోకంలో యజ్ఞాలు ఇలా సాగల, దాంతో బ్రహ్మగారు ఈ బ్రాహ్మణులు రెండుగా చీల్చేశాడు. ఒక భాగం గోవులు, ఒక భాగం విప్రులు అయ్యాయి. ఒకచోట ఏకత్ర మంత్రాహ తిష్టంతి, బ్రాహ్మణులలో మంత్రాలు పెట్టాడు. హవిరేకత్ర తిష్టతి, రెండో చోట హవిస్సు పెట్టాడు, నెయ్యి పెట్టాడు. ఒరే బ్రాహ్మణ నువ్వు మంత్రం చదువు, ఓయి గోవు నువ్వు ఆ మంత్రంతో పాటుగా యజ్ఞంలో వేయడానికి నెయ్యి ఇయ్యి అన్నాడు. ఇక్కడ హవిస్సు, ఇక్కడ మంత్రం, ఈ రెండు కలిస్తే సమస్త లోకాలు సుఖంగా ఉంటాయి. అందుకని గోబ్రాహ్మణేభ్య శుభం వస్తు నిత్యమన్నారు తప్ప ఎవరి మీద పక్షపాతం కాదు వారికేమి. దాంతోపాటు వెంటనే అన్న మాట మర్చిపోకూడదు, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, లోకాలన్నీ సుఖంగా ఉండాలి. ఒకడు బాగుండి రెండోవాడు బాగుండకపోతే ఎలాగా. ఒక ఆయన అడిగాడు, ఏ గోబ్రాహ్మణేభ్య ఎందుకు, వరాహేభ్య అనొచ్చుగా పందిని అన్నాడు. పంది మంచిదే, దాన్ని వద్దనల్లా, అది అక్కడ లోకా సమస్తాహలోకి అవి వస్తాయి. కానీ పందినెత్తుతో మీరు రోజు భోజనం చేయగలరా, ఇవాళ చక్కెర పొంగలి బాగా కొబ్బరి దట్టించి చేశారనుకోండి అందులో పందినెయ్యితో చేయమనండి చస్తారు ఒక దెబ్బకి. నందినెయ్యితో చేయమన్నారు తప్ప పందినెయ్యితో చేయలేరు, అసహ్యం అది, తినే యోగం ఉన్నవాడు తింటాడు అది. కాబట్టి విపరీతమైన ప్రతిభాషలు చేయకూడదు, వితండవాదం చేయకూడదు, పాషండవాదం అసలు చేయకూడదు. కాబట్టి ఏ రకంగా చూసినా గోవు చాలా గొప్పది. ఆ గోవులన్నిటికీ మూలం సురభి, స్వర్గలోకంలో ఉన్నది. ఆ సురభి శివుడి నెత్తి మీద కాలు పెడితే కూడా శివుడికి ఇష్టం. ఒకవేళ ఆవు వచ్చి తన కాలిగిట్టతో శివలింగాన్ని తొక్కితే శివుడు ఆనందపడతాడట. అబ్బా ఎంత గొప్ప అభిషేకం అంటాడు. మహానంది ఎలా పుట్టిందే కదా అక్కడ. ఆవు తొక్కేస్తే ఆ నందీశ్వరుడి తల పగిలింది, ఇప్పటికి కూడా పగిలినట్టే ఉంటుంది మహానందిలో శివలింగం. అందుకే తప్పక వెళ్ళి మహానందీశ్వరుడిని చూసి తీరాలి. ఒకప్పుడు ఒక గోవు అక్కడ తొక్కితే ఆ పుట్టలో ఉన్న లింగం బయటపడింది, అందుకే దాన్ని మహానంది అన్నారు. కొన్ని కొన్ని క్షేత్రాలు చాలా గొప్ప అన్నమాట, వాటి గురించి పట్టించుకోం. కానీ వీలున్నప్పుడల్లా ఈ క్షేత్ర మహిమలు తెలుసుకుని అక్కడ ఏమి చెయ్యాలో చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. అక్కడ శివలింగం మీద నిలబడింది సురభి, పాలు పోసింది. ఆ అఖండ ధారతో అద్భుతమైన అభిషేకం జరిగింది. దేవతల చేత పూజింపబడింది కాబట్టి అమలేశ్వరుడు అమరేశ్వరుడు కూడా అయ్యాడు. అక్కడికి వెళ్ళి పూజించిన వాడికి మరణం ఉండదు కాబట్టి మరణము లేకపోవటం అమరత్వం. అంటే అమరత్వం ఇచ్చే ఈశ్వరుడు గనక అమరేశ్వరుడయ్యాడు. మలము అంటే మనలో దోషం. ఆ లాకి మాకి రాకి లాకి తేడా లేదు. సంస్కృతంలో రలయోహో అభేద అంటే రాకి లాకి తేడాల. అందుకే చంద్ర రేఖ చంద్ర లేఖ కొన్ని ఉన్నాయి. వా బా ఈ రెండింటికి అర్థం ఒకటే, వభయోరభేద రలయోరభేద అని. అందుకే వంగదేశము బంగదేశము, వంగబంధు బంగబంధు సమానమే, రవీంద్ర రవీంద్ర. అలాగే చంద్ర రేఖ చంద్ర లేఖ ఈ రెండు సమానార్థకాలు గుర్తుపెట్టుకోండి. అందువల్ల అది అమరేశ్వరుడు అమలేశ్వరుడు కూడా. ఇక మీద గుర్తుపెట్టుకోండి, ఇంతకాలం కేవలం ఒకవైపు ఉన్న ఓంకారేశ్వరుడు చూస్తున్నారు కానీ యువతలకు చూడటంలా. అసలు జ్యోతిర్లింగం ఇదే, నేను చెప్పడం కాదు, ఇందులో చెప్పారు. ఈ రెండు చూస్తేనే సంపూర్ణ యాత్ర. ప్రణవము నుంచి ఆవిర్భవించాడు గనక ఆవిర్భావానికి మూలమైన ప్రణవేశ్వరుని చూడాలి, ఓంకారేశ్వరుణ్ణి. అసలు జ్యోతిర్లింగం ఇది గనక దీన్ని చూడాలి. అక్కడ నీళ్లు పొయ్యాలి, ఇక్కడ నీళ్లు పొయ్యాలి, భక్తితో పొయ్యాలి, తెలుసుకుని పొయ్యాలి. పోస్తే అమరత్వం ఇస్తాడు ఆయన. ఇది నాలుగవ జ్యోతిర్లింగ కథ. ఇక ఐదవది, ప్రజ్వల్యాం వైద్యనాథంచ. ఈ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ. ఈ కథ ఇటు గోకర్ణానికి ఇటు వైద్యనాథానికి ఒకే కథ ఉన్నది. కారణం ఏమిటంటే కల్పభేదాత్, కల్పభేదములలో ఒకసారి శివుని ఆత్మలింగం గోకర్ణానికి వెళ్ళింది, ఒక కల్పంలో వైద్యనాథుడిగా మారింది. కాబట్టి రెండూ నిజమే. కాబట్టి ఇక మీద ఏమండి అక్కడ ఇదే కథ చెబుతున్నారు ఇక్కడ ఇదే కథ చెబుతున్నారు ఏమిటంటే, ఇప్పుడున్న లింగాల్లో గోకర్ణంలో ఉన్న లింగం 27వ కల్పంలో వచ్చింది. ఇప్పుడున్న ప్రజ్వల్యాం వైద్యనాథంచ అని మనం చెప్పుకునే వైద్యనాథేశ్వర లింగం 28వ కల్పంలో వచ్చింది. ఇప్పుడు మనం 28వ కల్పంలో ఉన్నాం. పాత కల్పములలో ఉన్న కొండలు గుట్టలు గుళ్ళు కూడా ఇంకా భూలోకంలో ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా శివుడి ఆత్మలింగం ఒక్కొక్క చోట వెలుస్తుంది. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నా వ్యాసుడు పదవది తెలుసు కదా మీకు ఆ విషయం. ఇప్పుడున్న వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, భవిష్యత్తులో అగస్త్య మహర్షి వ్యాసుడవుతాడు, ఆ తర్వాత అశ్వత్థామ వ్యాసుడవుతాడు. అప్పుడు వ్యాసుడిగా ఆ అశ్వత్థామని మనం పిలుస్తాం. ఇంత పూర్వం వ్యాసుడు అలాగే వెళ్ళారు. మొదటి వ్యాసుడు విష్ణువే డైరెక్ట్గా వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న వ్యాసుడు 28వ వ్యాసుడు, 28th ఈ పీఠంలో, వ్యాసపీఠంలో, ఈ కల్పములో, ఈ శ్వేతవరాహ కల్పంలో ఇప్పుడున్న వ్యాసుడు సత్యవతీ పుత్రుడు, సాత్యవతేయుడు, పరాశర పుత్రుడు గనక పారాశర్యుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడ అని నన్నయ్య గారు ఈయన గురించి అందుకని రాశాడు. ఆయన ఉన్నాడనమాట. ఏమో భవిష్యత్తులో నేను కూడా వ్యాసుని అవ్వచ్చు, ఇన్ని పురాణాలు చెబితే వింటే మీకు రావచ్చు. ఎప్పుడు ఏ యోగం వస్తుందో చెప్పగలంగమండి. మనం భగవంతుడి అనుగ్రహం ఉంటే క్షణంలో ఈ కల్పాల్లో మారుస్తాడు. వ్యాసుడి పదవి ఏమిటి, బ్రహ్మ పదవి కూడా వస్తుంది. ఆంజనేయుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాడు భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు బ్రహ్మగారికి 51వ పుట్టినరోజు జరుగుతోంది. ఈ బ్రహ్మగారు ఇంకా 49 ఏళ్ళు బతుకుతాడు. ఆ 49 ఏళ్ళు కూడా పూర్తయ్యాక హనుమంతుడు 9వ బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు 8వ బ్రహ్మ. కాకపోతే బ్రహ్మగారికి ఇంకో కేవలం 49 ఏళ్ళే. 49 ఏళ్ళు అంటే ఎంత చెప్పమంటారా మీకు, 432,000 సంవత్సరాలు కలియుగం. కలియుగానికి 432,000. ఇప్పుడు మనం 2015వ సంవత్సరంలో ఉన్నాం ఇంత చేసి, ఇంకా చాలా కాలం నడవాలి. ఈ కలియుగాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగాన్ని అంటే 432,000ని 3తో గుణిస్తే అంటే ఎంత, 12,96,000 త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 అవుతుంది. అది కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 టోటల్ 9 అవుతుంది. చూడండి, కలియుగం 4,32,000 పక్కన సున్నా చేరితే మొత్తం 4 యుగాలు కలిపినట్టు అవుతుంది. ఇటువంటివి 1,000 గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు. అంటే 1,000 × 43,20,000 అయితే బ్రహ్మగారికి పగలు గడుస్తుంది. ఇక ఆయన నిద్రపోవడానికి రాత్రికి మళ్ళీ 1,000. అంటే బ్రహ్మగారు నిద్ర అయితే ఇంక అంతే సంగతి. కొంతమంది నిద్ర అయితే వాళ్ళని లేపడం మన వల్ల ఎలా కాదో, బ్రహ్మగారిది కూడా అంత పెద్ద నిద్ర. ఇప్పుడు బ్రహ్మగారి పరిస్థితి ఏమిటో తెలిసిన, నమః పార్వతీపతయ, అది ఆయన పరిస్థితి. బ్రహ్మగారికి ఒక రోజు గడవాలి అంటే 2,000 × 43,20,000 అయితే ఒక పగలు రాత్రి గడిస్తే ఒక రోజు. అటువంటివి 365 అయితే ఆయనకు ఒక ఏడాది. అంటే 365 × 2,000 × 43,20,000 ఒక ఏడాది గడుస్తుంది. అవి 100 ఏళ్ళు ఆయనకు ఆయుర్దాయం. అనగా 100 × 365 × 2,000 × 43,20,000 ఒకసారి క్యాలిక్యులేటర్లు ఎవరిదైనా, క్యాలిక్యులేటర్లు ఈ అంకెలు సరిపోవాలండి, అప్పుడు ఒకసారి తెలుస్తుంది మీకు. అందులో ఇంకా 49 ఏళ్ళు గడవాలి. ఇప్పటికీ 51 గడిచేట అప్పుడు ఇప్పుడున్న ఆంజనేయ స్వామి వారు బ్రహ్మ అవుతాడు. వారి వారి సుకృతాలను బట్టి మహానుభావులకి ఈ పదవులన్నీ వస్తాయి. కాబట్టి ఈ కథ అక్కడిదే, ఆ కథ ఇక్కడిదే, ఇంకో మార్పు ఎందుకు, లేకపోతే ఒకే కథ 2 చోట్ల ఎందుకు వచ్చింది అంటే, కల్పములలో ఇదే కథ మరొక క్షేత్రానికి మారుతుంది. అంతకంటే లేదు, క్షేత్రాలు మారతాయి. ఇప్పుడు వైద్యనాథేశ్వరుడు అంటే మళ్ళీ ఎక్కడవాడు అది కూడా తెలుసుకుందాం. కథ గోకర్ణానికి వైద్యనాథేశ్వరుడికి ఒకే రకంగా ఉండడానికి గల కారణం ఏమిటో చెప్పుకున్నాం. వైద్యనాథుడు 2 చోట్ల ఉన్నాడు. పార్లే వైద్యనాథుడు, ఆ పార్లే శబ్దం ప్రజ్వల్యం అనే శబ్దం నుంచి, ప్రజ్వలత్వం అనే శబ్దం నుంచి పుట్టింది. ఇది కాకుండా మనకి మధ్యప్రదేశ్, ఈ బీహార్ విడిపోయింది కదా, జార్ఖండ్లో కూడా కాశీ నుంచి వెళ్ళొచ్చు. ఇంచుమించుగా కాశీ నుంచి 5 గంటలంతో ప్రయాణం. అక్కడ కూడా వైద్యనాథం ఉంది. ఈ రెండూ చూస్తేనే సంపూర్ణ ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఏమైనా మొత్తం మీద వైద్యనాథుడి ఇటు పార్లే వెళ్ళాలి, అటు జార్ఖండ్ కూడా వెళ్ళవలసిందే. ఇప్పుడు ఆ కథ ఆవిర్భావ ఘట్టంలోకి వెళ్ళిపోదాం. సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను, మీరు భవిష్యత్తులో ఇంకో కొంతమందికి చెబుతారు. పూర్వం రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించి మంచి వరాలు పొందాడు, విజృంభించి తిరిగాడు. వాళ్ళమ్మ, ఎప్పటికైనా నా కుమారుడికి విష్ణుద్వేషం వస్తుందేమో, విష్ణుద్వేషం పెట్టుకున్నవాడు నాశనం అయిపోతాడు, కాబట్టి కొడుక్కి సాధ్యమైనంత వరకు విష్ణుద్వేషం లేకుండా చూడాలి అనుకుని రోజు లంకలో సముద్ర తీరానికి వచ్చి, దక్షిణ సముద్రం అది మీకు తెలుసు, హిందూ మహాసముద్రం అంటాం. మొత్తం మీద ఆ లంకలో ఇప్పుడు శాంకరీదేవి అని ఉన్నది కదా, మనం చూసిన ప్రదేశం, ఆ శాంకరీ క్షేత్రం దగ్గర ఉన్న కొండంతా త్రికూట పర్వతం అని పిలువబడుతుంది. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శక. అరిష్టము, త్రికూటము ఇలాంటి చాలా పర్వతాలు ఉన్నాయి. ఆంజనేయుడు మొట్టమొదటి దిగిందేమో అరిష్టం అనే పర్వతం. ఈ శాంకరి ఉన్నది ట్రింకోమలి అని అంటాం, అదే త్రికూట పర్వతం. అంటే ఇలా పర్వతాలు చాలా ఉన్నాయి అక్కడ. అక్కడ ఎంత ఎత్తుండి అసలు కొండ, ఇప్పటికి కూడా రావణాసురుడు విగ్రహం పెట్టారు అక్కడ. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, రావణాసురుడి విగ్రహం, వీణ ఉంటుంది కింద, ఆ రావణాసురుడి విభూతి చూచి ఆయనకు కూడా రూపాయలు ఇస్తున్నారు చాలామంది. రావణాసురుడు కూడా ముష్టాన్ని చేసి పారేశారు, కనిపిస్తే విగ్రహం రూపాయలు విసిరేయటమే. వాడు ఏం పాపం చేశాడు, వాడికి రూపం, వాడి రూపానికి దగ్గర రూపాయి. శ్రీలంక కరెన్సీ, మన కరెన్సీ, దాని చుట్టూ చిల్లర అన్నమాట. నా అప్పుడు అనిపించింది, ఆహా రావణ చచ్చి చిల్లర మనిషి అయ్యావు కదరా అనుకున్నాను. చూడండి మీరు సార్, నా దగ్గర ఐప్యాడ్లో ఫోటోలు తీసి ఉంచాను. ఆ రావణాసురుడికి ఎదురుగుండా శివలింగం అద్భుతంగా ఉంటుంది. శివలింగంలో మరి ఎలా వస్తుందో లోపల రూపం కూడా నిక్షిప్తం చేసిన శివలింగం అనమాట. అది స్ఫటికలింగం, అది చాలా గొప్పది, అద్భుత లింగం. ఆ లింగం ఉన్న స్థానంలో రోజు రావణాసురుడి తల్లి కైకసి ఇసుకతో ఒక లింగం చేసి పూజించేది. ఆవిడ శివలింగాన్ని పూజించినంతకాలం రావణాసుడికి నష్టం రాదు.